प्रज्ञाय श्री श्रीराम शर्म आचार्य गुरुदेवाय युगपरिवर्तकाय नमो नमः। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఈరోజు మన అందరి మధ్య ఉండి మనకు జీవితానికి ఒక గమ్యం చూపించి మనం ఏం సాధించాలి, అసలు ఏం చెయ్యాలి, ఎలా జీవించాలి, అంటే మనం ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నాం, అయితే ఏవేవో చేస్తున్నాం, అయినా సరే అది కాకుండా అసలైన జీవితం అంటే అది మనకు తెలియచెప్పి దాంట్లో మనం ఉంచోబెట్టి దాంట్లో నడిపించి మనల్ని ఎంతో ఎత్తుకు ఎదిగేటట్టు చేసిన మహాత్ములు గురువులందరికీ అత్యంత ప్రీతిపాత్రుడు. మాస్టర్ ఒకసారి చెప్పారు, నేను దేవతలకు గురువుని చెప్తాను అని. అలాంటి దేవతల గురువు అమలాపురంలో ఒకసారి బురద నీళ్ళల్లో బురద అంతా ఉంటుంది, వర్షం పడినప్పుడు రోడ్డు మీద మట్టి రోడ్ల మీద అందరూ మామూలుగా నడవడమే కష్టం, స్లిప్పర్ వేసుకుని నడిస్తే ఇంకేమైనా ఉంది అసలు నడవగలమా. అలాంటిది ఆయన స్లిప్పర్స్ తోటి ఒక్క మట్టి ఆయన ప్యాంట్ మీద పడకుండా మట్టి చుక్క కూడా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయి అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఆయనకి మొదటి నుంచి ఇవన్నీ ఉన్నాయి, కొత్తగా నేర్చుకోవడం అలాంటివి కాకుండా యోగశక్తులు ఎన్నో ఉన్నాయి. అసలు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు, ఇలాంటివన్నీ కూడా మనం ఇవాళ ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ అనుభవాలు బట్టి మాస్టర్ ఏం చెప్పారు, ఆయన వచ్చిన కార్యక్రమం ఏంటి అసలు భూమి మీదకి, ఒక్కొక్క గురువు ఒక్కొక్క కార్యక్రమంతో వస్తాడు, అలాంటి కార్యక్రమంకి సంబంధించిన విశేషాలు ఎవరికన్నా తెలిస్తే కనుక దయచేసి మిగతా మెంబర్స్ అందరికీ గ్రూప్లో వాళ్ళందరికీ కూడా చెప్పండి. గ్రూప్ డెవలప్ అవటం అనేది గురువు యొక్క గొప్పతనం తెలియటం వల్ల కాదు, గురువు యొక్క ప్రణాళిక తెలియటం వల్ల, ఆ ప్రణాళిక మీద మనకున్న ప్రేమ వల్ల, దాన్ని ఎలాగైనా సరే ఇంప్లిమెంట్ చేయాలి అనక భక్తి వల్ల, ఆ శ్రద్ధ వల్ల గురువు ఆనందిస్తాడు తప్ప ఆయన పటానికి పూలు వేసి పురుష సూక్తం స్త్రీ సూక్తం రుద్ర సూక్తంతో పూజలు అభిషేకాలు హోమాలు చేయటం వల్ల కాదు. అవి కూడా ఇష్టపడచ్చు, ఓ ప్లీజ్ అవుతారు, మంచిదే, కానీ అసలు ప్లీజ్ చేయగలిగింది ఏంటంటే ఆయన పని చేయటం. అందుకని ఆయన ఏ పని కోసం వచ్చాను అని చెప్పారు, ఆ పని ఇది అని తెలిసిన వాళ్ళు దయచేసి దాన్ని అందరికీ షేర్ చేసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా మనకు యాదాద్రి నుంచి మాట్లాడతారు మిస్టర్ కిషోర్. కిషోర్ చెప్పమ్మా.
జై గురుదేవ్ అంకుల్.
జై గురుదేవ్.
ఎన్ని మినిట్స్ సార్?
పర్వాలేదు మాట్లాడు, ఓ 10-15 నిమిషాలు మాట్లాడు.
శ్రీ శ్రీరామకృష్ణ 94లో మాస్టర్ ని కలిశాను. కలిసిన తర్వాత నాకు అర్థమైన మాస్టర్ ని నేను షేర్ చేసుకోదలుచుకుంటున్నాను మొట్టమొదటిసారి. కొంతమంది చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ కొన్ని నాకు అర్థమైనవి, నాకు తెలిసినవి, అసలు ఎలా గురువుని ఎలా అప్రోచ్ అవ్వాలి, గురువు యొక్క రూపం ఏమిటి, గురువు యొక్క స్ట్రక్చర్ ఏమిటి, మనమేంటి, మన రోల్ ఏంటి, ప్రకృతిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రకృతికి ఇవ్వాల్సిన సొల్యూషన్స్ ఏంటి, ప్రకృతిలోకి మనం అందించాల్సిందేంటి, ఇవల్యూషన్లో చేయాల్సిందేంటి, చేయబోయేదేంటి, ఫ్యూచర్కి మనం ఎలా తయారవ్వాలి అనేది మాస్టర్ ఎంత ముక్తమైన సీక్రెట్స్ ఎంత ఓపెన్ గా చాలా క్యాజువల్గా చెప్తారు అంటే ఆ సీక్రెట్ ని క్యాచ్ చేయడం చాలా ఇంపాసిబుల్ అన్నమాట. యూ యువర్ సెల్ఫ్ డూ ద సాధన అండ్ రీడ్ ద బుక్స్. అది నేను చాలా సార్లు గమనించాను. ఒక భక్తుడి గురించి చెప్పేటప్పుడు అదే టోన్ ఉంటుంది, ఒక యూనివర్సల్ సీక్రెట్ చెప్పేటప్పుడు అదే టోన్ ఉంటుంది, పుస్తకాల్లో లేని విషయాలు చెప్పేటప్పుడు అదే టోన్ ఉంటుంది. ఎందుకంటే మాస్టర్ కి చిన్నప్పటి నుంచి ఈ లెక్చరర్షిప్ అనే ఈ పాఠాలు చెప్పడము, ఈ స్పీచెస్ ఇవ్వడం అనేది అందవేసిన చెయ్యి అనమాట. హ్యూమన్ రిలేషన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, తను ఎంతవరకు ఉండాలి, తన వరకు ఎంతమంది రావాలి, చాలామంది ఆయన చుట్టూ పొజిటివ్ గా ఉన్నా, కొంతమంది సజెషన్ దగ్గరికి రాలేకపోయినా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, భౌతికంగా ఆయన దగ్గరికి రాలేకపోయినా ఆయన చుట్టూ కొన్ని బంధనాలు ఉన్నా ఆ సత్యశుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి. చాలా మంది అనుకుంటారు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను, వాళ్ళడ్డ వచ్చారు, వీళ్ళడ్డ వచ్చారు, వాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి. మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు జ్ఞానం మాత్రమే నేర్చుకోవాలి, ఆయన పర్సనల్ లైఫ్ తో మనకు అనవసరం అని నేర్చుకోవడానికి వెళ్ళాల్సిన కరెక్ట్ గురువు ఆయన. హీ హాజ్ షోన్ సో మెనీ థింగ్స్. మనందరినీ పరీక్ష పెట్టడానికి, మనందరినీ పరీక్ష చేయడానికి తన దగ్గర ఉన్న ద సీక్రెట్ ఎసెన్స్ నుంచి డైవర్ట్ చేయడానికి కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే చూడగలరో వాళ్ళకి మాత్రమే చూపించడానికి మాస్టర్ తన జీవితంలో అన్ని రకాల పనులు చేశారు. ఆ అన్ని రకాల పనులు ఎందుకు చేశారు అంటే ఎందుకంటే హీ వాంట్ టు బీట్ అవుట్ ది సింపుల్ పీపుల్ హూ జస్ట్ వాంటెడ్ టు ఎంజాయ్ ద లైఫ్ లైక్ ఎనీథింగ్. డిజైర్స్ ఎంజాయ్ చేస్తాం మాస్టర్, డిజైర్స్ ఎంజాయ్ చేయడానికి తర్వాత లైఫ్ ని క్యాజువల్ గా తీసుకొని సరదాగా జీవించేద్దాం, అన్ని అనుభవిద్దాం అని అనుకునే వాళ్ళకి హీఈస్ నెవర్ నియర్ హిమ్. అందుకనే శరీరం వదిలేసిన తర్వాత కూడా నా వరకు చాలా మంది ఉన్నారు, ఎమోషన్స్ ఉంటాయి, చాలా మంది నాకు ఉన్నాయి, ఐ నెవర్ ఫీల్ దట్ హీఈస్ అవే టు అస్. ఎందుకంటే చాలా మందికి కూడా అదొక సర్ప్రైజ్, వెళ్ళేటప్పుడు నా కల్లోకి వచ్చి చెప్పలేదే నేను వెళ్ళిపోతున్నానని ఎందుకు చెప్పాలి, మనం ఏం చేసాం, మనం ఎంతవరకు చేసాం, నేను ఇప్పటి వరకు నా కల్లో నాకు ఆ ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే గురువు హాస్ డిసెండెడ్ ఆన్ ది ఎర్త్ ప్లానెట్ విత్ ఎ స్పెసిఫిక్ పర్పస్, దట్ టు బై ది కాల్ ఆఫ్ 24 మాస్టర్స్. అది ఆ 24 మాస్టర్స్ యొక్క ఆర్తనాదం అనే చెప్పుకోవచ్చు. చెప్పుకుంటూ మాస్టర్ చెప్పిన మాటలే, నేను కొత్తగా చెప్పినవే కాదు. 24 మంది గురువులు వాళ్ళు చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళకి వాళ్ళు చెప్పిన విషయాలు సింక్రనైజ్ చేసుకొని వాళ్ళకి శిష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ లక్ష్యం అది చేసిన శిష్యులకి కరెక్ట్ గా అందించే టైంకి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ లో ఇరుక్కోవటము, ఒక శిష్య పరంపరలో ఇరుక్కోవటము, లేకపోతే ఒక పర్టికులర్ పందాలో ఇరుక్కోవటము అయిపోయింది. అయిపోవడం వల్ల వాళ్ళు కరెక్ట్ గా అంటే మాస్టర్ మాటలో చెప్పాలంటే ఆ కరెక్ట్ మెసేజ్ వాళ్ళ ద్వారా రాలేదు, వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేదు, అలాంటి విషయాలు వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళ శరీరాలు వదిలిన తర్వాత ఒక ఒక వ్యక్తి ఒక ఒక ఎనర్జీని వాళ్ళు పుంజుకున్నారు. శ్రీరామకృష్ణ పరమహంస దేవతా శక్తులకి పూర్తిగా యజ్ఞము హవనము ఈ హవనాదులు అవన్నీ పూర్తిగా మానవాళి మానేసిన తర్వాత బుద్ధిజం అనేది ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా మంది దేవర్ జస్ట్ క్యారీడ్ అవే బై బుద్ధిజం. యజ్ఞాలు వద్దు హవనాలు వద్దు ఏమొద్దు. దానికి మాస్టర్ ఏం చెప్తారంటే బుద్ధిజం ఎందుకు అలా చెప్పింది అంటే బుద్ధ కేమ్ ఫర్ అదర్ కంట్రీస్. వాళ్ళకి ముందు అసలు మెటీరియలిజం లోకి అంతు చూపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం వచ్చిన ఆ బుద్ధుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గరే బాగా ప్రచండం అయ్యాడు. బాగా వాళ్ళకి ఒక మెటీరియలిజం లో అంతు చూపించారు. ఒక 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 ఎండ్ వరకు తీసుకొచ్చేసారు. తర్వాత మళ్ళీ ఆదిశంకరాచార్యులు వచ్చారు. మళ్ళీ యజ్ఞాలు హవనాలు ఇవన్నీ చెయ్యాలన్నారు. చేసి శవన యజ్ఞాలు వాటి వల్ల యాక్చువల్ గా ఏం జరుగుతుందో అనేది సైంటిఫిక్ గా మాస్టర్ చెప్పుకుంటూ మనందరికి తెలిసిన విషయాలే. రామకృష్ణ పరమహంస దేవతా శక్తుల్ని అధిష్టానం చేసి ఒక లెవెల్ కి తీసుకొచ్చారు. మెంటల్ లెవెల్ ఆత్మిక్ లెవెల్ వరకు తీసుకొచ్చారు. తర్వాత శ్రీరామ శర్మ ఆచార్య వాటికి ఆ దేవతా శక్తులకి ఎలా మనము హవిస్సును అందజేయాలి సో దట్ ఎక్స్టర్నలైజ్ అవుతాయి ఆ దేవతా శక్తులు. అలా ఎక్స్టర్నలైజ్ అయిన ఒక దేవతా శక్తి ఎలక్ట్రిసిటీ. అలాగే 12 మంది గురువులు యొక్క కంట్రిబ్యూషన్ చెప్పుకుంటూ తర్వాత అరవిందుల వారు మనిషిని మనిషిలోనే సుప్రామెంటల్ డిసెంట్ ఎలా దించవచ్చు అనేది ప్రాక్టికల్ గా చూపించారు. చాలా మందికి డౌట్ వస్తుంది ఆయనలో ఎందుకు దిగలేదు అనేది. ఆయన శరీరం అప్పటికి రెడీ కాలేదు. అందుకని ఆయన సుప్రామెంటల్ డిసెంట్ ఆయన మదర్ మిర్రా కలిసి సంయుక్తంగా సుప్రామెంటల్ డిసెంట్ అనేది తీసుకొచ్చారు. సుప్రామెంటల్ డిసెంట్ అంటే ఇది ఒక గ్రేటెస్ట్ కాన్షియస్నెస్ బియాండ్ అవర్ సోలార్ సిస్టమ్ అంత వరకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవగాహన ఉంది కానీ నేను గ్రాఫికల్ గా చెప్పలేదు. అరవిందుల వారు తర్వాత సివివి మేడం క్లావెట్స్ కి వీళ్ళు చేసిన ఏంటంటే సృష్టి యొక్క రహస్యాలని నలుగురికి తెలియజేయడం వల్ల వీళ్ళు కూడా సృష్టిలో ఉండే ఎన్నో ఎనర్జీస్ ని వాళ్ళ యొక్క అస్త్రాల లాగా వాడుకొని శరీరంలో ఉండే ఎన్నో ఇన్నెట్ ఎనర్జీస్ ని అనుసంధానం చేసుకొని శరీరాన్ని ఒక గొప్ప విషయం లాగా మార్చుకొని భగవత్తత్వాన్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు ప్రాకృతికమైన ఎన్నో సీక్రెట్లని బయట పెట్టడానికి వాళ్ళిద్దరు కృషి చేశారు. తర్వాత శ్రీరామ శర్మ ఆచార్య మాతా భగవతీ దేవి అరవిందుల వారు మాతా మిర్రా అల్లాహిది మహాశయ ఓకే సమ్ పీపుల్ ఆర్ దేర్ యజ్ఞాలు చేయలేరు. యజ్ఞాలు చేయకపోయినా సాధనలు చేయకపోయినా కేవలం శ్వాస మాత్రమే పెట్టుకొని ఇవల్యూషన్ లో ఎంతో ముందుకి వెళ్ళటానికి క్రియాయోగం అనే ఒక అద్భుతమైన ప్రక్రియని వాళ్ళు సృష్టిలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తారు. ఇదే క్రియ మాస్టర్ భగవద్గీత దీక్షల్లో ఎన్నో సార్లు చెప్తారు. క్రియాయోగం సంబంధించిన ఎన్నో సీక్రెట్లు భగవద్గీతలోనే చెప్పారు. ఎన్నోసార్లు తలపాతుకున్నాను నేను భగవద్గీతను, ఎన్నో సార్లు చదివాను. ఎలా చదవాలి, ఎలా హౌ టు ఫైండ్ వాట్ ఎవర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది గాడ్, హౌ టు సీ ది భగవద్గీత ఇన్ హిస్ వ్యూ అనేది నేను ఏ పుస్తకం చదివినా మాస్టర్ అయితే ఎలా చదువుతారు, ఎలా చదవగలరు అనే పాయింట్ చదవడానికి కృషి చేస్తూ ఉంటాను నేను. అలాగే 1996 లోనే ఆయన నాకు ఈ 12 మంది గురువుల యొక్క ఒక కార్యకలాపాలు ఇలా ఉంటాయి, ఇలా జరుగుతాయి అని చెప్పారు. ఒక మిషన్ ప్రకారము నేను వెళ్ళానని అనుకుంటున్నాను. నేను మహారాష్ట్రలో అక్కడ ఎన్నో రకాలైన సాధనలు వారు ఆ డైరెక్షన్
డిస్కనెక్ట్ అయినట్టు. నెక్స్ట్ ఇంకా తర్వాత
తంది రీకనెక్ట్ అవుతుంది, మళ్ళా డిస్కనెక్ట్ అయినట్టుంది. శంకర్ గారు జయ గురుదేవ్, మైక్ అనురాగ్ గారు మైక్ మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ.
హలో
కిషోర్ కంటిన్యూ.
ఇలాగా ఒక ఒక రకమైన సాధనలో మాత్రమే నేను చాలా ఇంట్రెస్ట్, సాధన స్వాధ్యాయంలోనే ఇంట్రెస్ట్ చూపించుకునేవాడిని. నాకు ఎప్పుడూ నన్ను డిసప్పాయింట్ చేయలేదు, నాతో ఛాలెంజ్ కూడా చేశారు. ఏ భక్తులోనూ నేను సాధకుడికి కానీ శిష్యుడికి కానీ నేను డిసప్పాయింట్ చేయలేదు అని చెప్పారు. అలాగే శరీరం వదలటం కూడా ఎవరు డిసప్పాయింట్మెంట్ అనే అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ హిజ్ వర్క్ దట్ హ్యాస్ దట్ హీ హాస్ కంప్లీటెడ్ అండ్ ఇట్ ఈస్ హిజ్ ఒక ఒక మంచి ఒక పిహెచ్డి వర్క్ చేయగానే డెఫినెట్ గా మన ఎబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ, మన వర్క్ని చూసి హయ్యర్ మాస్టర్స్ గొప్ప గొప్ప పనులు ఇస్తారు. మాస్టర్ ఎప్పుడు చెప్పినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఏ సమాజం దగ్గరికి వెళ్ళినా ధ్యానంలో ఒకటే చెప్తారు, అమ్మో అక్కడికి అక్కడికి వెళ్తే పనులు చెప్తారయ్యా, రల్లేదయ్యా అన్నట్టు ఉంటుంది ఆయన అప్రోచ్. ఆయన ధ్యానంలో కూర్చుంటే ఆ గురువులు ఏదో ఒకటి ఆయనకి పని చెప్తూ ఉండేవారు. అలాగే శరీరం వదలడం కూడా ఏదో హయ్యర్ వర్క్ కోసం ఖచ్చితంగా ఆయన శరీరం వదిలారు. వదిలి వెళ్ళిన వారు ఖచ్చితంగా మనకి మైత్రేయ మహర్షి దగ్గర నుంచి మనందరికి తెలిసిందే వాళ్ళ యొక్క శరీరం ఇక్కడే ఉంటుంది, అన్ని రకాల విషయాల్లో మనం వాళ్ళ దగ్గర నుంచి కావాల్సినవన్నీ తెలుసుకోవచ్చు. ఆయన ఇవ్వాల్సిందంతా చాలా క్లియర్ గా ఇచ్చేశారు. ఆయన ఆ ఆడియోస్ లో కానీ సాధనలో కానీ ఎక్కడ ఏ గురువు దగ్గర నేను ఎంతో కృషి చేశాను, ఫేస్బుక్ లో అనుకోండి, నెట్ లో అనుకోండి, కొంతమంది యూరోపియన్స్ తో ఇంటరాక్షన్ తో అనుకోండి, వేరే గురువులతో ఇంటరాక్షన్ అనుకోండి, కంప్లీట్ గా అదర్ స్టేట్స్ తో ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్ అనుకోండి, ఏ గురువు కూడా ఇంత పర్సనలైజ్డ్ గా ప్రతి ఒక్కళ్ళకి సాధనలు ఇస్తూ సాధన యొక్క రిజల్ట్స్ చెప్తూ ముందుకు తీసుకెళ్లడం నేను ఎక్కడ వినలేదు ఇంత క్లోజ్ గా. మేమో ఒక గురుకులాల్లో ఖచ్చితంగా కంప్లీట్ గా దాన్ని ఏమంటారంటే బిహైండ్ ద కర్టెన్ ఏమన్నా హిమాలయాల్లో ఆ మూల అక్కడైనా చేసుకున్నారేమో కానీ ఈజిప్షియన్ పిరమిడ్స్ లో కానీ హిమాలయాల్లో గుహల్లో కూర్చొని వాళ్ళు చేసుకున్నారేమో కానీ ఓపెన్ గా పృథ్వీ పైన సోషల్ సొసైటీలో ఉంటూ ఇటువంటి సాధనలు చెప్పి చేయిస్తూ మామూలు మనుషుల్లాగా ఉండండి, స్పిరిచువలిజం యాజ్ ఏ టెంపరీ కోర్స్ అని చెప్తుండేవారు. అలాగా చెప్పే వ్యక్తిని ఈ రోజు వరకు నేను చూడలేదు, ఎందుకంటే నేను ఎంతో మనందరికి తెలిసినవే ఉత్తరాల కృష్ణమాచార్య గారు అంటే కంపారిజన్ కాదు, ఇక్కడ అందరూ ఒక్కొక్క విషయాల్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ ని టచ్ చేశారు. మాస్టర్ ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఆయన లైఫ్ ని ప్రతి గురువుని ప్రతి ఒక్క గురువు యొక్క పుస్తకం చదివి ఆ పుస్తకం ఆ గురువు ఆధ్యాత్మిక ప్రపంచానికి ఏమి అందించారో అది ఈయన మనకి ఒక సాధన రూపంలో ఇచ్చేశారు. ఒక శ్రీయంత్రము మౌంట్ శంబళ దగ్గర శ్రీయంత్రమును తీసి అక్కడ అందులో యజ్ఞకుండీలు పెట్టి యజ్ఞం చేయించడం కానీ లేదు మన చేత శ్రీశైలంలో ఉన్న అడవుల్లో తీసుకెళ్లి ఆ ఫోర్ డోర్స్ ఓపెన్ చేయించడం కానీ తర్వాత అంటే దేవాలయాల్ని యాక్టివేట్ చేయడం కానీ ఎన్నో దేవాలయాల్లో కూర్చొని ఆ సాధనలో అవి చేయించే వాళ్ళు ఈ దేవాలయం యాక్టివేట్ అవ్వాలి, ఇవి యాక్టివేట్ అయ్యి ఒక ఎనర్జీ సెంటర్స్ అవ్వాలి, అనుగ్రహ పీఠాలు కానీ అనుగ్రహ పీఠం ఒంగోలు అనుగ్రహ పీఠం పెట్టినప్పుడు ఆయన చెప్తుండేవారు దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ సైంటిఫిక్ ల్యాబ్. మేము ఒంగోలు అంటే ఒంగోలులో ఏంటంటే ప్యూర్లీ సాధనాత్మకమైన ఒక గ్రూప్ ఉండేది. మాస్టర్ లెటర్ ఇచ్చిన లెటర్ చెప్పిన ఈ సాధన చెప్పిన ఇమ్మీడియట్ గా ఆ సాధన చేసేవాడు. ఆ రిజల్ట్ వచ్చిందా రాలేదా ఏమైంది ఎలా అయింది ఎక్కడికి పోయింది అనే క్వశ్చన్స్ కూడా ఉండేవి కాదు. పిల్లలు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, టీచర్ గారు ఉండేవాళ్ళు, సుఖం టీచర్ గారు ఉండేవాళ్ళు, ఆ కిషోర్ ఇలా చెప్పారయ్యా, ఇది చేశారయ్యా, ఇదిగో లెటర్స్ వచ్చినాయ్యా, ఈ జెరాక్స్లు అందరికి పంచుదాము, అలాంటి అలాంటి గ్రూప్ తయారైంది. అంటే 94 ద్వాదశ రాశి నవగ్రహ శత నక్షత్ర బాధ మహాకాల యజ్ఞం అని హిజ్ ఓన్ కాన్సెప్ట్, హిజ్ ఓన్ కాన్సెప్ట్. ఎంతో మంది ప్రతిఘటించారు, గురువు గారు గాయత్రి యజ్ఞం చెప్తుంటే ఇదేమిటి ఇదేమిటి అని ఓపెన్ గా. ఎందుకు గాయత్రి యజ్ఞం, గాయత్రి యజ్ఞం పనిచేస్తుంటుంది, ఈ ఈ యజ్ఞం, ఈ యజ్ఞం పనిచేస్తుంది, మీకేమవసరం మీదెవరు చెప్పడానికి ఆయనకి, ఆయన పని ఆయన ఆయన పని ఆయన చేసుకోనియకుండా ఆపేసేసి మీరు గాయత్రి పరివారి పనులే చేయాలి, అరవిందులు గారి పనులే చేయాలి, ఆ బోటు ఒకటి పెట్టారు కదా ఆ పనులే చేయాలని చెప్పి చాలా మంది ఆయన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ మనందరికి తెలిసిందే గురువుని ఎవరు ఆపలేరు. అది అందులో వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళకి వాళ్ళ గురువుల మీద ఉన్న ప్రేమ మాస్టర్ దగ్గరికి తీసుకొచ్చింది. మాస్టర్ని ఆ వాళ్ళ గురువుల యొక్క కాన్సెప్ట్ లోంచి మాస్టర్ని చూశారు కాబట్టి అదే వాళ్ళు డిమాండ్ చేస్తారు కాబట్టి యూస్ టు క్యాటర్ టు దెమ్ ఆల్సో. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గురువుని వాళ్ళ గురువు యొక్క క్యారెక్టర్ని తీసుకొని భుజాన్ని వేసుకొని వాళ్ళు వస్తే బాబు మీ మీ గురువుని ఇలా చూసుకోవాలి, అయినా నువ్వు అలా చూసుకోవద్దు అని కూడా వాళ్ళకి చెప్తుండేవారు. ద్వాదశ రాశి నవగ్రహ శత నక్షత్ర బాధ మహాకాల యజ్ఞం దగ్గర నుంచి ఆయన తనకంటూ తన తన యొక్క సైన్స్ యూస్ టు ఎక్స్పెరిమెంట్ సాధనలు, తన యొక్క సైన్స్ ని మొత్తం ఆయన ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత ఒంగోలులో దీప యజ్ఞం చేశాము, ఆ తర్వాత గాయత్రి లలిత భాగవత యజ్ఞము అనేది ఒక గొప్ప శంకరాచార్య గారిని ఆ దీంట్లోంచి బయటికి లాగడానికి అని చెప్పి అప్పుడు చేయించారు. తర్వాత జ్వాలాకుల్ మహర్షి యొక్క 24 పుస్తకాల నుంచి మొత్తం సంగ్రహం ఓం శ్రీ సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం అని ఒక మంత్రం ఇచ్చారు. తర్వాత ఈ కుండలిని జాగరణ గురించి మాస్టర్ చాలా ఎక్కువగా చెప్తుంటారు. నిన్న సీతారామ అనిల్ గారు కూడా చెప్పారు కుండలిని జాగరణ చాలా జాగ్రత్త చేయాలి. ఒకసారి రాజమండ్రి వెళ్తే ఎవరో ఒక ఆయన దగ్గరికి వచ్చి మాస్టర్ నాకు కుండలిని జాగరణ అయిపోయింది నేనేం చేయాలి అని అడిగారట. అడిగితే ఇంక నేను నీకు చెప్పేది ఏంటి ఆయన, కుండలిని జాగరణ అయిపోయింది కదా నీకే అన్ని తెలుసు నువ్వే చూసుకో అని చెప్పారట. అట్లాగా కుండలిని జాగరణ గురించి ఎన్నో రకాలైన మిస్కన్సెప్షన్స్ ని ఈయన బ్రేక్ చేసి ఆ దానికి ఆ కుండ గాయత్రి సావిత్రి కుండల్ని ఆ బుక్ రిలీజింగ్ అప్పుడు ఆ ఎనర్జీ డిసెంట్ ని హీ హాస్ టేకెన్ ఆన్ హిజ్ ఓన్. ఎందుకంటే కొన్ని కొన్ని అద్భుతమైన రహస్యాలని ఆయన ది మోస్ట్ డేరింగ్ పర్సన్ లాగా ఒక బుక్ లో రివీల్ చేసి దాంట్లో ఒక భాండాగారాన్ని తయారు చేసి పెట్టినప్పుడు ప్రాకృతిక శక్తులు ఆయన మీద దాడి చేస్తే దాన్ని తుట్టుకొని అది ఒక హార్ట్ అటాక్ లాగా తీసుకొని ఆ పుస్తకం అంటే ఆయన రక్తపు చుక్క ఉన్నది ఆ పుస్తకంలో. అటువంటి గొప్ప పుస్తకం గాయత్రి సార్. నేను ఆ పుస్తకం రాసేటప్పుడు నేను ఐ యూస్ టు అబ్జర్వ్ యూ, నేను ఒంగోలులో ఉండేవారు, హైదరాబాద్ లో ఉండేవారు, బెంగళూరులో ఉండేవారు, బుక్ రాసేటప్పుడు ఎన్నో పుస్తకాలు వస్తుండేవి, కుప్పలు పుస్తకాలు వస్తుండేవి. అండ్ మాస్టర్ ఇవన్నీ పుస్తకాలు చదువుతారా, చదవక్కర్లేదు కొత్త మనకే అర్థమైపోతుంది, ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఆ భావన. మనం కూడా పుస్తకాలు చదువుతున్నాం కాబట్టి ఒక బుక్ చదువుతున్నప్పుడు ఆ చివరిలో ప్రిఫేస్ స్టార్టింగ్ లో ప్రిఫేస్ కానీ ప్రోలాగ్ కానీ ఎపిలాగ్ కానీ చదివితే ఆ పుస్తకం యొక్క మొత్తం డిస్క్ ఆయనలోకి దిగిపోయేది, డౌన్లోడ్ అయిపోయేది, అంత గొప్పగా ఆయన అప్రోచ్ ఉండేది. తర్వాత గాయత్రి సావిత్రి కుండలిని బుక్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక ద సౌల్ అండ్ ఇట్స్ మెకానిజం, రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్, ఒక బుక్ తీసుకువచ్చింది ఒక ఆయన ఎప్పుడు ఒకటే ఒక పుస్తకము తీసుకురావాలి ఒక్కళ్ళన్నా చదువుతారు చాలు నాకు అని ఆయన ఎప్పుడు ఆ బుక్స్ రిలీజింగ్ బుక్ పబ్లిషింగ్ పాంప్లెట్స్ వేయడము వీటి మీద ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవారు, యాక్షన్ లోకి తీసుకొచ్చేవారు, యజ్ఞాలు చేయించేవారు, యజ్ఞాల యొక్క ఎఫెక్ట్ గురించి చెప్తుండేవారు, సైంటిఫిక్ గా అప్రోచ్ ఇస్తుండేవారు ఎంతో అద్భుతంగా. నాకైతే లాస్ట్ 5-6 ఇయర్స్ హీ హాస్ అందరితో తనకు ఉన్న కార్మిక బంధాలు మరి ఉంటాయో ఉండవో నాకు తెలీదు. ఐ థాట్ దట్ సో ఏమన్నా కార్మిక బంధాలుంటే అవన్నీ క్లియర్ చేసుకోవడానికి 5-6 ఇయర్స్ ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూసుకొని అందరికి తను ఇవ్వాల్సిందంతా ఓపెన్ గా ఇచ్చారు, సీక్రెట్ గా ఇచ్చారు, మొత్తం ఇవ్వాల్సిందంతా ఇచ్చేసి ఆయన హీ హాస్ ఫ్రీడ్ హింసెల్ఫ్, హీ హాస్ కంప్లీట్లీ ఫ్రీడ్ హింసెల్ఫ్ అండ్ హీ హాస్ లెఫ్ట్ టు ది షయర్ వర్క్ కరెక్ట్ గా 24,000 రోజులు ఆయన జీవించారనే సంగతి మనందరికి తెలిసిందే. అలా క్యాలిక్యులేటెడ్ లైఫ్, ఆయన లైఫ్ లో ఎప్పుడు ఒక సెకండ్ ఎప్పుడు వేస్ట్ కాలేదు, ఒక సెకండ్ ఎప్పుడు ఎక్కువ నిద్ర పోతున్నా పడుకొని ఉన్నా లేచున్నా అదంతా స్పిరిచువల్ మెకానిజం. కొన్ని కొన్ని రోజులు ఏమి పని చేయకుండా ఉన్నారే అప్పుడు నాకు తెలుసు మరి అదేంటి అంటే ఎస్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ మెకానిజం. అప్పుడు కూడా ఖచ్చితంగా ఆ సోల్ వర్క్ నడుస్తూనే ఉంటుంది. అలాగా ఆయన ఆయన జీవితాన్ని పూర్తిగా ఒక సోలార్ సిస్టమే కాకుండా ప్రకృతిలో ఉన్న అన్ని ఎనర్జీస్ కి ఆయన ఎనర్జీ ఇవ్వగలిగే ఒక గొప్ప సైన్స్ ని ఆయన ఆవిష్కరించారనే పాయింట్ మనం అర్థం చేసుకొని ఆ దాని ప్రకారమే ఆయన ఆడియో బుక్స్ కానీ బుక్స్ చదవడం కానీ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అలా కనుక ఆ అప్రోచ్ లో కనుక మీరు ముందుకు వెళ్తూ ఉంటే యూ విల్ బి ది మాస్టర్ ఆఫ్ ది మాస్టర్ ఆఫ్ ది మాస్టర్స్. ఈ నెవర్ ఆర్గనైజేషన్ గురించి చాలా క్లారిటీ ఉండేది మాస్టర్ కి, వద్దు మనకి బంది వద్దు. ఒక గొప్ప గురువులను తయారు చేసే ఒక 10 మందిని తీసుకొస్తే చాలు, గురువులనే తయారు చేసే గురువుల్ని కనుక మనం తీసుకొస్తే చాలు, వాళ్ళు ఒక 100 మంది, వాళ్ళు ఒక 1,000 మందిని, ఎంతో మంది మాస్టర్ గాయత్రి పేరు అంత పెద్ద ఆర్గనైజేషన్ మనకి ఆర్గనైజేషన్ లేదు కదా. ఏం చాలా క్లారిటీ ఉంది ఆర్గనైజేషన్ విషయంలో. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ షేరింగ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ లవ్, లెర్నింగ్ టుగెదర్, డెవలపింగ్ దేర్ ఓన్ ఎనర్జీస్ అండ్ ఇవాల్వింగ్ దెమ్సెల్వ్స్ టుగెదర్ అనే భావం ఆయన మనలో తీసుకొచ్చేవారు. తీసుకొచ్చి ఒక ఒక గురువు లాగా కాకుండా ఒక స్నేహితుడు లాగా, ఒక ప్రేమికుడు లాగా, ఒక కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి లాగా అందరినీ ఎంతో చాలా గొప్పమైన చాలా గొప్ప ప్రదేశాలకి తీసుకెళ్లి ఎన్నో గొప్ప విషయాలు నేర్పించారు. కాబట్టి అవి తెలుసుకోవాలి. వాట్ యు ఆర్, వాట్ యు హావ్ డన్ టు హిమ్, వాట్ టు వేర్ యు హావ్ బీన్ సెంట్ బై హిమ్, నీవు చేసిన సాధనలు ఏంటి, నువ్వు చదివిన పుస్తకాలు ఏంటి, నువ్వు చేసిన పూజలు ఏంటి, ఎందుకు వై యు ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ మెటీరియలిస్టిక్ వరల్డ్. యూ డూ ద మెటీరియలిస్టిక్ వరల్డ్ అండ్ మెటీరియలిస్ట్ థింగ్స్ జస్ట్ యాజ్ అ సాక్షి, యాజ్ అన్ అబ్జర్వర్, యూ జస్ట్ యాక్ట్. నీ మనస్సు నీ లక్ష్యం అంతా అక్కడే ఉండాలి. ఆ లక్ష్యం ఆ సాధనలో, ఎస్ నేను అంత గొప్ప సాధనలు చేశాను, కుండలిని జాయిన్, ఓం ద్రామ్ ద్రామ్ మంత్రము ద్రామ్ మంత్ర సాధన ఇచ్చినప్పుడు నాకు చెప్పి చేసిన ద్రామ్ సాధన, ఒక కృష్ణ గారు ఆ ద్రామ్ సాధన చూసి ఆయన ఫ్లాట్ అయిపోయి మాస్టర్ ఎంబడబడి ఎంబడబడి ఆయన కావాల్సినంత నేర్చేసుకొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. కుండలిని సాధన వరకు నేర్చుకున్నారు ఆయన, కుండలిని సాధన మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను, అంత గొప్ప కృష్ణ గారు నా గురువు, నా గురువు దగ్గరికి శిష్యుడిగా వచ్చారు. అటువంటి గురువు దగ్గర ఉన్న వ్యక్తులు మనం, అటువంటి గురువు దగ్గర మనం నేర్చుకున్న వ్యక్తులు మనల్ని మనం ఎప్పుడు తప్పుగా ఆలోచించుకోవడం కానీ, ఎప్పుడు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ కానీ అలాంటివి ఏమనుకోకుండా మనకున్న వనరులతో మనకున్న విషయాలతో ఎన్నో రకాలైన పనులు మనం ఇంకా చేసుకోవచ్చు. ఎన్నో జన్మలకి మనకు కావాల్సినంత సరంజామ కావాల్సినంత పవర్ ఎనర్జీ మన దగ్గర ఉన్నది అని మనం నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ వాట్ యు ఆర్. Unless you don't believe yourself what you are, nobody can do anything. Guru sasariranga ayana shariram ara shariram odilinthodu kontha mandi 24 gantala tarvata malli malli master lechostaru malli lechostaru. What a foolish thing. Enduku vastaru meeke em pani meeku yana pani meeke em chesava ayaniki alage alage malli vastaru antu kontha pannu create chesaru avanni ఆయన వర్క్ అలా చేసుకున్నారు, కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఆయన వర్క్ ఎంతో మనకి ఇచ్చారు, ఆ వర్క్ చేసుకుంటూ ఉన్నాం. కొంతమంది కొంచెం మెల్లగా చేయగలరు, కొంతమంది స్పీడ్గా చేయగలరు, కొంతమంది ఎక్కువ పనులు చేయగలరు. వాళ్ళతో ఎవరితో కంపారిజన్ మీ జీవితాన్ని మీరు సత్య ప్రమాణికంగా మన జీవితాన్ని మనం ట్రూఫుల్ గా జీవించుకుంటూ ముందుకు వెళ్ళడం 100% కరెక్ట్. ఇదే నేను చెప్పాలనుకున్న ఒక చిన్న విషయము. జై గురుదేవ్.
జై గురుదేవ్. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరమ్మా?
సావిత్రి. హలో సావిత్రి.
సావిత్రి కాకపోతే ఎవరు? నెక్స్ట్
శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడతారా? శ్రీనివాస్ మంచిల్ల.
చెప్పు, టైం కూడా చెప్పమ్మా.
శ్రీనివాస్ గారు 10 మినిట్స్. హలో ఇప్పటివరకు కిషోర్ మాట్లాడింది ఎంతమందికి వినిపించింది? ఒకసారి టైప్ చేయరా ప్లీజ్. మీకు కిషోర్ కిషోర్ మాట్లాడింది వినిపించిన వాడందరూ ఒకసారి టైప్ చేయండి.
హలో
స్కైప్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా వినిపించట్లేదా అని డౌట్ ఉంది.
హలో తేజశ్రీ గారు.
శ్రీనివాస్ గారు చెప్పండి.
నాకు కిషోర్ గారికి మొత్తం వినపడింది. నేను జస్ట్ విన్నామనే వాళ్ళ వచ్చాను అనమాట. మిగతా వాళ్ళకి ఇవ్వండి. నేనేం లేదు, వాళ్ళ ఊరికే అందరు పోయి ఉన్నారు కదా అని చెప్పి వచ్చాను. ఐ వాంటెడ్ టు లిజన్ అనమాట. ఎవరు
సావిత్రి మాట్లాడతావా? ఈరోజు శంకరి వస్తానని రాలేదు. ఒక్కసారి అంకుల్ 1 మినిట్, నేను శంకరిని యాడ్ చేస్తాను. తను బెంగళూర్ నుంచి, తెలుగు రాదు. ఈవెన్ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఫర్ దీస్ క్లాసెస్. సావిత్రి, వి లవ్ టు హియర్ ఫ్రమ్ యు. కనెక్ట్ అవ్వలేదు శంకరికి. మరుగు కూడా హాయ్ శంకర్. జై గురుదేవ్. వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ.
ఐ నో, ఐ యామ్ సారీ. ఇట్స్ డిన్నర్ టైమ్ ఇన్ అవర్ హౌస్ ఎట్ దిస్ టైమ్, సో ఇట్ వాస్ లిటిల్ డిఫికల్ట్ టు జాయిన్ అట్ 9:30.
ఓకే, యాక్చువల్లీ జస్ట్ నౌ కిషోర్ కంప్లీటెడ్ హిస్ ఎక్స్పీరియన్స్ విత్ మాస్టర్ గారు, సో వి వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ నౌ. కెన్ యూ టాక్ అబౌట్ హిమ్ ఫర్ 10 మినిట్స్? వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ యూ వాంట్ టు షేర్, వాట్ ఎవర్ యూ వాంట్ టు టాక్ అబౌట్ మాస్టర్ గారు. Please take 10 minutes time.
Okay. The thing is to share experience in a sense. We always admire the kind of timely thing what he always gives us. And one experience is once there was a Mantra Diksha program which was organized, which I did not know. Then in the night I had a Navakshari Bija Mantra in the dream. He gave me in the dream in my ears. Then next day morning when I saw Mission RK group, there was a mail. I was very surprised. What is this? And naturally I could not travel all the way to Andhra and come and take Diksha. But this was happened, so I was very surprised. So like that timely, he just came and gave whatever we need. He says, me guru, he is not there to give what you want, but he just did give whatever we needed at that point of time. So that just kept coming, nothing we had to ask him. So this is one of the feelings I always had. It just came everywhere. Whenever it things needed, it just kept coming.
Okay.
That is, I don't know anything more to say. Just the kind of feeling goes on. Please, somebody else can share now. I don't think I can talk anything more.
Can you please mute your mic?
Yes.
Thank you. Thank you very much for sharing your experience. No, anybody? Anurag garu, meer maatladtara? Anurag garu. శోభాంటి మీకు వినిపిస్తుందా ఇప్పుడు? హలో హలో శోభాంటి, శంకర్ గారు అజయ్ కనెక్ట్ కాలేదు కాల్కి. నేను ఇప్పటికి ఒక 10-15 times దాన్ని కనెక్ట్ చేస్తున్నాను, కానీ నేను కనెక్ట్ చేయగానే తన కాల్ డ్రాప్ అయిపోతుంది. శోభాంటి వినిపిస్తోందా?
నువ్వు చెప్పా.
ఒక్క నిమిషం ఇంకా ఒకసారి హరినాథ్ గారిని యాడ్ చేస్తున్నాను.
ట్వెల్వ్ పీపుల్
యాడ్ చేశాను, ఒకసారి ఆయన యాక్సెప్ట్ చేయమని చెప్పరా శ్రీనివాస్ గారు. శోభాంటి వస్తే బాగుండు, తనకి ఎందుకు వినిపించట్లేదు. శోభాంటి యాక్చువల్ గా షేర్ చేసుకోవాలనుకున్నారు.
విడిగా ఫోన్ చేయమ్మా.
ఒక నిమిషం చేస్తాను, ఒకసారి వన్ సెకండ్.
హలో.
హరినాథ్ గారు మీరు మాట్లాడతారా?
హలో
హలో హరినాథ్ గారు,
వినిపిస్తున్నాడు మీకు?
యా క్లియర్.
ఓకే ఓకే, జస్ట్ ఇప్పుడే నేను ఎంటర్ అయ్యాను, జస్ట్ మాట్లాడుతున్నారని చెప్పి శ్రీనివాస్ గారు. హలో,
మీరు ఇప్పుడే ఫోన్లోకి ఇప్పుడే వచ్చినా పర్లేదు, ఇవ్వరు ఆల్
కాసేపు ఆగి మాట్లాడతారు. మాట్లాడుతున్నారా?
యాక్చువల్గా ఇప్పుడు కిషోర్ మాట్లాడారు, కనెక్ట్ అవ్వట్లేదు. సో చాలా మంది న్యూ మెంబర్స్ ఉన్నారు ఇందులో. శంకరి మాట్లాడారు.
ఓకే,
నేను ఎక్కువ షేర్ చేస్తున్నది ఏం లేదు.
చెప్పండి
అంకుల్, మీరే చెప్పండి అంకుల్.
ఇప్పుడు ఇంకెవరు నువ్వు చెప్పు, మరి కాసేపు
చెప్తా
చెప్పి మీరందరూ చెప్పింది విని నేను అప్పుడు చెప్తాను.
హరినాథ్ గారు, మీరు మాట్లాడేప్పుడు మీ మైక్ ఆన్ చేయండి, అదర్వైజ్ మ్యూట్ లో పెట్టండి. శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు
దేవాయ నమః. నేను మాస్టర్ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒంగోలులో కలిశాను. నేను ఒంగోలులో అప్పుడు ఒక సాధనా క్యాంప్ జరుగుతూ ఉండింది ఆగస్ట్లో, 90 ఆగస్ట్ 1989 90 ఆగస్ట్లో ఒక సాధనా క్యాంప్ జరుగుతుందన్నమాట. జరుగుతుంటే నేను మా సిస్టర్ లక్ష్మి, అది లక్ష్మీరాజ్ గోపాల్ మేధాలక్ష్మి అనే నేమ్తో తెలుస్తుంది అందరికీ, తను తనతో పాటు కలిసి వెళ్ళాను. వెళ్తే అక్కడ చాలా మంది కూర్చుని ఉన్నారు, మాస్టర్ అక్కడ లెక్చర్ ఇస్తున్నారు, నేను కూడా వెళ్ళి కూర్చున్నాను. అక్కడ సీతామహాలక్ష్మి గారు అడిగారు నన్ను చూపించి, ఈ అమ్మాయి ఎవరు అని. ఈ అమ్మాయి ఎవరు మీకు తెలుసా అని అడిగారు మాస్టర్. అంటే మాస్టర్ ఈ అమ్మాయి లక్ష్మి చెల్లెలు, నాకు తెలియకపోవటం ఏంటి అని అన్నారు. అంటే లక్ష్మి చెల్లెలు నాకు తెలియకపోవటం ఏంటి అని అని ఆయన ఒక ఎక్స్క్లూజివ్గా, అంటే అది ఎప్పుడు నేను పాడుకునే ఒక మీరా భజన, ఆ భజన్ పేరు చెప్పి నువ్వు ఆ పాట పాడు అని అడిగారు. సో అలా ఫస్ట్ టైం అసలు ఆయన దగ్గరికి వెళ్ళి అలా మాస్టర్ ఐడెంటిఫై చేసేసి ఆ పాటను కూడా ఐడెంటిఫై చేసి చెప్పేప్పటికీ అసలు కంప్లీట్ నేను ఆ క్షణంలోనే సరెంటర్ అయిపోయాను. అంటే ఇంతలా ఎలా తెలిసిపోయింది ఇంక అని ఒక పెద్ద సర్ప్రైజ్ అన్నమాట నా ఏజ్కి ఆ టైంలో. ఇంకా ఆ తర్వాత మాస్టర్ ఇంకా కంటిన్యూగా ఆ రోజు పట్టుకున్న చెయ్యి ఇంక ఎన్ని జన్మలకి విడిచిపెట్టరు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అలానే మాస్టరు ఉండి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, బోల్డ్ అని సాధనలు చేయించారు, బోల్డ్ అని కార్యక్రమాలు చేయించారు. కానీ 2000 నుంచి మాత్రం మాస్టర్ ఒకటి కంటిన్యూస్గా ఎప్పుడూ చెప్పేవారు, బుక్ వర్క్ వెబ్ వర్క్ ఈ రెండింటి మీదే ఫోకస్ చేయి, ఈ రెండింటి మీదే ఫోకస్ చేయి అంటూ. అసలు నాకు కంప్యూటర్ అంటే కూడా ఏంటో తెలియదు నిజంగా, 99 వరకు నాకు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు. 2000లో ఫస్ట్ టైం నేను కంప్యూటర్ టచ్ చేశాను, అది మాస్టర్ వర్క్ కోసం అని నేర్చుకున్నాను. సో అలా అలా నేను వెబ్ డిజైనింగ్ ఫోటోషాప్ టూల్స్ కోరల్ డ్రాయింగ్లో నేనే కాదు అసలు ఇప్పుడు మాస్టర్కి సంబంధించిన బుక్స్ వర్క్ చేస్తున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు అందరూ ఆయన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ ఏదన్నా నేర్చుకున్నారంటే దట్ ఈజ్ ఫర్ హిమ్. ఆయన వర్క్ చేసేందుకు ఆయన కోసం ఎక్స్క్లూజివ్గా నేర్చుకున్న గెయిన్ చేసిన నాలెడ్జ్ యాక్చువల్గా విత్ హీస్ బ్లెస్సింగ్స్ అలా నేర్చుకున్నాను. సో అప్పటి నుంచి ఇప్పటికి మాస్టర్ ఒకటే చెప్పారు, నేను యుఎస్ నుంచి వెనక్కి వచ్చాను కూడా అప్పుడు కూడా ఒకటే చెప్పారు, వెబ్ నీ వర్క్ వెబ్లో, నీ వర్క్ వెబ్లో, బుక్ వర్క్ వెబ్ వర్క్ అంతే. సో నన్ను నేను ఆ రెండింటి మీదే ఫోకస్ చేయడానికి నేను తర్వాత తర్వాత చాలా ట్రై చేస్తూ వచ్చాను. నేను ఎంత సక్సెస్ఫుల్లో నాకు తెలియదు కానీ మాస్టర్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. చాలా సక్సెస్ఫుల్గా ఆయన్ని డిసప్పాయింట్ చేయకుండా ఉండే స్థితికి మళ్ళీ ఆయనే తీసుకెళ్తారు అన్న బిలీఫ్ కూడా ఉంది నాకు. సో అంతే, ఎందుకంటే నేను ఏం చెప్పలేను, ఈజ్ ఎవ్రీథింగ్ అంతే. థ్యాంక్ యూ.
తర్వాత ఎవరమ్మా హరినాథ్ గారా?
లేదు వింటున్నారని చెప్పండి. చెప్పండి చెప్పండి.
శ్రీ గురు ఈ మాస్టర్తో ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి నేను 2-3 చెప్పగలను. ఎందుకంటే మొట్టమొదటి ఏంటంటే నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడదు, అది మా ఫస్ట్ కండిషన్. రెండోది ఏంటంటే ఒక శబ్దం పుడుతుంది, ఇంకొక శబ్దం పుడుతుంది, మధ్యలో ఖాళీ ఉంటుంది, ఆ ఖాళీ ఏంటి అని అడిగేవారు. అది అలాగే మార్నింగ్ వాక్ వెళ్ళి తీస్తారు, మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు స్వస్తి ప్రజాభ్య పరిపాలన ఇద్దాం అనుకుంటూ తిరుగు ఒక గంట సేపు రోజు. సరే ఇంకా చిత్రంగా ఏంటంటే మాస్టర్ గారు ఎప్పుడు ఆదివారాలు కానీ సోమవారాలు అసలు వారం అంతా కూడా గుంటూరులో ఈ సోలార్ సిస్టమ్ మీద, తర్వాత గాయత్రి గురించి, అలాగే గీత మీద లెక్చర్స్ ఇస్తుండేవారు రాత్రి అంతా. రామసుబ్బయ్య, ఎన్ఎల్ఎన్ మూర్తి, ఈ రత్నాకర్ వీళ్ళందరూ దగ్గర రాసేస్తుండేవారు నోట్లన్నీ. అందరూ పడేశారు మొత్తం రాసినవన్నీ. వాళ్ళు ఏం చెప్పుకున్నారో ఆ తర్వాత నేను వెళ్తే వాళ్ళు ఏం చెప్పుకున్నారో నాకు తెలిసేవి. అదంతా ఆయన ఇచ్చింది అలాగ. కానీ ఎప్పుడు నా ఆయన నోరు తెరిచి ఒక లెక్చర్ నాకు చెప్పడం కానీ నేను వినడం కానీ జరగలేదు. ఊరికి చిన్న చిన్న గల మాటలు. తర్వాత ఒకసారి నేను మూర్తి మాత్రమే ఉన్నాం ఆయన దగ్గర. అది ఉండగా ఏం చేశారంటే మొత్తం ఇల్లు అంతా కూడా ఒక రంగుతో నిండిపోయింది. ఎలాంటి రంగు అంటే ఒక పద్మం ఉంటుంది, ఎర్రటి పద్మం అలాంటిదని చెప్పచ్చు, లేకపోతే బచ్చల పండు చిరిపితే రంగు వస్తుంది. అలాంటి రంగుతోటి మొత్తం గదిలో ఉన్న వస్తువులతో సహా అన్నీ తడిసి ముద్దయిపోయినట్టుగా గది అంతా రంగు వచ్చేసింది అనమాట. ఇది నా రంగు అని చెప్తారు. ఈ రంగును ఎవరన్నా గుర్తుపట్టగలరేమో చూసుకోండి, ఆ రంగు ఏం చేస్తుందో. అలాగే మాస్టర్ గురించి ఒక ఆయన తెలుసుకోవాలని ట్రై చేశాడు. మేము నిడదవలు వెళ్ళాం యజ్ఞం చేయడానికి. అక్కడ ఒక గట్టి బగళాముఖి ఉపాసన చేసే ఆయన ఉన్నాడు. ఆయన మాస్టర్ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తే ఆయన గట్టిపడే అవతల ట్రై చేసి ఆయన ఒక్క విషయం కూడా అర్థం కాలేదు. ఆయన ఏం అర్థం కావట్లేదు నాకు, అమ్మో చాలా గట్టిపడు అన్నట్టు ఆ మాస్టరే చెప్పారు. నా గురించి ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యలేరు. ప్రయత్నం చేయలేరంటే చేసినా ఫెయిల్ అవుతారు. అలాగే ఆయన ఫెయిల్ అయ్యారు. ఆయన నాకు మాట చెప్పాడు అన్నమాట, మేము అందరం చెప్తాం ఈ లోకం గురించి నీకు ఎందుకు అయితే నీ పనులు చూసుకోక వాళ్ళు ఉద్ధరిస్తాం వీళ్ళు ఉద్ధరిస్తాం తిరిగి ఎవడ వింటడం అన్నమాట. చాలా కష్టాలు పడ్డా, అనారోగ్యం తెచ్చుకున్నాడు, ఇవన్నీ చేశాడు ఈయన. కానీ ఆయన మీద మాస్టర్ మీద జాలి పడ్డాడు పాపం అవట్లే. కానీ గురువు చేసే పనుల్లో ఖనిజ వృక్ష జంతు మానవ దేవ సముదాయాలు అన్నిటికీ కూడా జ్ఞానం ఇవ్వడం, వాళ్ళ బాధల్ని పోగొట్టడం, వాళ్ళని ఎలివేట్ చేయడం అనేదే వాళ్ళ పని. అందుకని ఆ కార్యక్రమంలో ఏమవుతుందంటే వాళ్ళ కర్మని కూడా వాళ్ళు నెత్తి మీద వేసుకుంటారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస గారు ఇలాంటి వాళ్ళందరూ ఎలాగ బాధపడ్డారు మీకు తెలుసు. అలాంటి శారీరక స్థితి ఉన్నా కూడా జ్ఞాన వితరణలో, జ్ఞానాన్ని అందరికీ పంచడంలో ఏమీ డౌట్ ఉండదు, అది మామూలే. అలాగ భౌతికంగా పెద్దగా అడావిడిగా ఏం కనిపించకపోయినా మొట్టమొదట్లో చాలా చాలా సింపుల్గా ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది అంతకంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కదా. ఒకనొక స్టేజ్లో ఏం చెప్పారంటే నాకు మాస్టర్ సీతారా ఎవరిని నా దగ్గర రానివ్వకు. అదేంటి మాస్టర్ అంటే అంతే నాకు నాకు ఏవో పనులు ఉంటాయి కదా, నన్ను డిస్టర్బ్ చేయనివ్వడానికి వీల్లేదు, ఎవరు రానివ్వకని చెప్పేవారు. ఆ తర్వాత ఏం చేశారు, సమర్థ సద్గురు సాధనా శిబిరం అది ఒకటి పెట్టడం, సప్తర్షి ఆశ్రమం గుంటూరులో పెట్టడం, వీటితో ఏం చేశారంటే ఆర్గనైజేషన్ ఆయనకి విజయవాడ నుంచి పరిచయం చేసిన వాళ్ళలో కొందరు ఆయనకి సలహా ఇచ్చారు. ఆశ్రమాలు పెట్టండి మీరు, అక్కడ ఇలా పెడదాం, ఇక్కడ ఇలా పెడదాం, అవన్నీ నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని తీసుకుంటారు కదా. అలా తీసుకుని సప్తర్షాశ్రమం పెట్టారు గుంటూరులో, కాకివేల ఆశ్రమం పెట్టారు, ఇంకా చాలా చోట్ల పెట్టారు. ఇవన్నీ డెవలప్ చేయటం, ఇవన్నీ చూస్తే ఎందుకు ఇవన్నీ పెడతారు అనే ప్రశ్నకి అప్పుడు కొందరు విమర్శించిన వాళ్ళు కూడా ఇవన్నీ బాగా ఆర్గనైజ్ చేయరు ఎందుకు ఇన్ని పెట్టారు వాళ్ళకి తెలియదు. కాకపోతే ఏమి చదువుకోని వాళ్ళకి ఇలాంటివి బాగా తెలుస్తాయి. చదువుకున్నాము మేము బాగా ఇంగ్లీష్ వచ్చు, డిగ్రీ డాక్టరీ చదువు, ఇంకా ఏవో చదివి అన్న వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వేటపాలెంలో ఓడల రేవ్, సారీ వేటపాలెం కాదు ఓడల రేవ్, చీరాల దగ్గర ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో గురువు ఉండటానికి అని చెప్పి గురుస్థానం అని కూడా కట్టారు. అక్కడ దానికి కాపలా కాసి అతను చెప్పాడు ఒకసారి ఏమనంటే, రోజు రాత్రి ఒక ఆయన వస్తాడు ఇంటికి, వచ్చి ఆ సముద్రంలో స్నానం చేస్తాడు, ఆవిడ కూర్చొని తపస్సు చేసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. నేను చూస్తాను ఆయన ఎవరో కాదు మాస్టరే. అలాగా కమలా కాసేవాడే కనిపించారు ఆయన, రోజు వచ్చి వెళ్తున్నట్టు. ఇప్పుడు దత్తాత్రేయుడు చెప్తాడు నేను మధ్యాహ్నం భిక్ష ఎక్కడ తీసుకుంటాను, పొద్దున్న అక్కడేమో స్నానం సంధ్యావందనం చేస్తాను, కాశీలో ఆ టైంలో ఉంటాను, మాహూర్పురంలో ఎక్కడ ఉంటాను, గణకాపురంలో పన్నెండింటికి భిక్ష తీసుకుంటాను, ఇవన్నీ ఎలా చేస్తాడు. అలాగే మాస్టర్ కూడా ఆ టైంలో అక్కడ ఈ టైంలో ఇక్కడ అలా ఉండడానికి ఆశ్రమాలు అన్నీ పెట్టి ఆయన కార్యక్రమం ఏమిటి. ఇక్కడ ఒక కష్టమైన విషయం ఏంటంటే ఏ గురువు అయినా సరే వాళ్ళ కార్యక్రమాన్ని బయటికి చెప్పడం. ఒక్కసారి బయటికి వస్తే ఏమవుతుందంటే అందరికీ తెలిసిపోతుంది. అందరికీ తెలిసిపోవడం, అందరిలో కూడా ఈ కార్యక్రమాలను ఎఫెక్టివ్గా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసే ఫోర్సెస్ కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా తెలుస్తాయి. అవి వాళ్ళు ఏం చేస్తారు, ఎఫెక్టివ్గా అడ్డుపడతారు. అందుకని ఏం చేస్తారు, మౌనంగా ఈ పనులు చేస్తారు తప్ప వీటికి కూడా ప్రచారం ఇవ్వరు. అందుకని గురువు ఏ ఉద్దేశంతో భూమి మీద వచ్చాడు అని పట్టుకోవడం చాలా చాలా కష్టం, అన్లెస్ హీ ఓపెన్స్ ఆన్ హిజ్ ఓన్. అలాగా మాస్టర్ అంతటి మాస్టర్ ఓపెన్ అయిన విషయం చెప్పుకుందాం ఇప్పుడు. అది మనం పుస్తకంగా కూడా వేసాం 1999 ఆగస్ట్లో ఒక డిక్లరేషన్ ఇచ్చారు. అదేంటంటే 25 ఆగస్టు 1999 సప్తర్షి ఆశ్రమంలో గుంటూరులో శ్రీ మహాకాళ చక్రవర్తి పట్టాభిషేకము. మహాకాళ చక్రవర్తికి పట్టాభిషేకం ఎప్పుడు చేశారంటే మాస్టర్ 25 ఆగస్టు 1999 చేశారు. ఇందుకే మహాకాళ చక్రవర్తి అంటే ఎవరు, మహాకాలుడు ఎవరో చెప్పాడు. మొట్టమొదట నేను కాలుణ్ణి, మహాకాలుణ్ణి అని సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే మళ్ళీ గురుదేవులు చెప్పారు. ఇక్కడ మాస్టరు ఈ మహాకాళ అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడారో కూడా చెప్పారు. ఏ గురువుకి ఉద్దేశించి కాదు, సాక్షాత్తు ఆది పరబ్రహ్మం ఎవరైతే ఉన్నాడో ఆయనే. అందుకని పరమాత్మ యొక్క రాజ్యస్థాపన, పరమాత్మయే చక్రవర్తిగా పట్టాభిషేకం చేయించుకున్నాడు మాస్టర్ చేత. అలాంటి దానికే ఇంకో పేరు పెట్టాడు, ఆత్మరాజ్య స్థాపన, స్వరాజ్య స్థాపన. ఇలాంటి వాటికి వేదిక అయింది గుంటూరు. ఈ గుంటూరులో ఉండి ఈ పనులన్నీ చేయమని గురువుగారే చెప్పారు మాస్టర్కి కూడా. అక్కడ హరిద్వార్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో ఉండి, అనంతపూర్లో మాస్టర్ నేను 1979 జూన్లో కలిశాను. జూన్లో కలిసిన తర్వాత చాలా విషయాలు మాట్లాడుకునేవాడు. అప్పుడు సినిమాలకు వెళ్తుండేవాళ్ళు ఆయన, నేను మాస్టర్ రామసుబ్బయ్య, మేము ముగ్గురం సినిమాకి వెళ్తుండేవాళ్ళం. సినిమాకి చూసిన సినిమాకి మళ్ళీ వెళ్తే ఏంటి, సినిమాకి వచ్చి మళ్ళీ చూసాను అంటాం కదా అనేవారు. మాస్టర్ సరదాగా ఉంటుంది, దీంతో కలిసి సినిమా చూద్దాం అని. అలాగే మాస్టర్ దగ్గర ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే, అక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు గుర్తురావట్లేదు, చలపతిరావు గారు, హోమియో డాక్టర్. ఆయన హోమియో మందులు ఇస్తూ ఆ మందు ఎందుకు ఇస్తున్నా అంతా చెప్తుంటే పిల్లలు నోట్స్ రాసుకొని వాళ్ళు కూడా తయారయ్యేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి మాస్టర్ మెటీరియా మెడికా ఆర్గనాన్ ఇలాంటివి ఒక 10-15 పుస్తకాలు తెచ్చుకున్నారు సార్. తెచ్చుకొని ఇంకా ఎన్ని రోజులు చదువుతావు ఇవన్నీ అని అడిగారు. ఆయన ఎన్ని రోజులు చదువుతానంటే చూడండి తొందరలో ఇచ్చేస్తాను, ఒక 15 రోజుల్లో మొత్తం పుస్తకాలన్నీ ఇచ్చేసారు. ఏంటి పుస్తకాలు అన్నీ చదివేసావా అని అడిగారు. ఓ అన్నీ చదివేశాను, ఎక్కడ కావాల్సింటే అక్కడ అడగండి అన్నట్టు. వాళ్ళు స్టన్ అయిపోయారు. 15 రోజుల లోపల పుస్తకాల్లో ఏ పేజీలు అడిగితే ఆ పేజీలో ఏముందో చెప్పేశాడు. అబ్బా, అప్పుడు మాస్టర్ ఇంకా ఉద్యోగంలో కూడా చేరలేదు. 48, 79, 79 అంటే 31, 31 ఇయర్స్ అలా ఉంటాయి. ఆ సందర్భంలో నేను కలిసిన తర్వాత మాస్టర్ ఒక ప్రిడిక్షన్లా చెప్పారు, నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతావు నవంబర్లో, నేను అక్టోబర్లోనేమో గుంటూరు వెళ్ళిపోతాం, ఇంక మనం ఈ అనంతపూర్లో కలవం అన్నారు. చిన్నతనం కదా కనం కలవం అంటారు, నేను కలుస్తానని పట్టుదలగా అనంతపూర్ వెళ్ళాను. బస్సులో వెళ్తుంటే మాస్టర్ కనిపించారు, కానీ మాస్టర్ని కలవాలి అనుకున్నాను కానీ బస్సు ఆపి మళ్ళీ వెనక్కి వెళ్తే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఆయన లయన్స్ క్లబ్లో ఉండి మెడిసిన్స్ ఇచ్చేవాడు, హోమియో మెడిసిన్. ఆ లయన్స్ క్లబ్ ఆఫీస్కి వెళ్తే ఇప్పుడే వెళ్ళిపోయారండి మాస్టర్ అన్నారు. సరే ఇంకా ఆయన పట్టుకోవడం కష్టం అని చెప్పి వెనక్కి వచ్చేసాను. ఆ రకంగా అనంతపూర్లో మేము ఎక్కడ కలుసుకున్నామో అక్కడే చెప్పారు మాకు. అక్కడ ఒక పార్కులో కూర్చుని మాట్లాడుకున్నాం కాసేపు. అప్పుడు సహనం గురించి ఒక చిన్న కథ చెప్పారు. అంటే ఆ సహనం గురించి ఎందుకు చెప్పారు అంటే అది జీవితంలో పాటించి తీరాల్సిన విషయం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సహనం కోల్పోకూడదు. ఒక గురువు ఒక శిష్యుణ్ణి తీసుకొచ్చి ఒక బెంచి మీద కూర్చున్నట్ట నోట్లో సిగరెట్ పెట్టుకున్నాడు, అగ్గిపెట్టి తీసాడు, వెలిగించాడు, గాలికి అగ్గి పుల్ల ఆరిపోయింది, రెండో పుల్ల వెలిగించాడు, ఆరిపోయింది. అలా మూడు, ఒక 100 పుల్లలు ఉన్నాయనుకోండి, దాంట్లో 99 పుల్లలు ఆరిపోయాయి, 100 పుల్ల తీశాడు. ఇప్పుడు వెలిగించాడు, మామూలుగా సిగరెట్ వెలిగింది. అప్పుడు శిష్యుడు అడిగట్ట, ఇదేంటండి 100 పుల్లలు వేస్ట్ చేశారు, మొదట చెయ్యి అడ్డు పెట్టుకుంటే గాలికి అగ్గి పుల్ల ఆరిపోయేది కాదు కదా మంట, సరిపోయేది అనేవాట.
హలో
హలో అప్పుడు ఏం చేశారంటే ఆ గురువు అని చెప్పాట, నాయన సహనం పాటించడం నేర్చుకోవాలి అంటే ప్రాక్టికల్గా చెప్పాలి, అందుకని ఇలా చేశాను. మొదట చేయిబెట్టినా కూడా ఆగుతుంది, కానీ పని అయ్యేంత వరకు మొదట్లో ఎంత ఓపిక్గా ఉన్నావో చివరి వరకు అలాగే ఉండు అని చెప్పాడు సీతారాం. ఈ కథ గుర్తుంచుకున్నాడు, ఆల్మోస్ట్ డైరెక్ట్గా చెప్పింది కథ, అదొక్కటే ఇంకేం చెప్పలేదు. అలాంటి ట్రైనింగ్ ఇవ్వడంలో ఎప్పుడు కూర్చోబెట్టి చెప్పింది లేదని మీకు చెప్తున్నా కదా. కాకపోతే ఇందాక చెప్పిన ఆ రెండు ఇవన్నీ ఒక కల్మినేషన్గా మాస్టర్ ఆత్మరాజ్య స్థాపన, మహాకాల చక్రవర్తి సామ్రాజ్య స్థాపనని 25 ఆగస్టు 1999 నాడు ఇచ్చిన దాంట్లో ఉన్న విశేషాలు ఏమిటంటే, ఆయన వచ్చిన కార్యక్రమాన్ని ఆల్మోస్ట్ దాంట్లో చెప్పేశారు మాస్టారు అని ఆయన. తను ఈ శరీరం ద్వారా ఏమి చేయటానికి వచ్చారు, 5000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్న ఒకనొక యోగం ఏదైతే ఉందో, ఏ యోగం ద్వారా మనిషి రోగరహితంగా జీవించగలడో, ఏ యోగం ద్వారా మనిషి ఏ రకమైన లోటుపాట్లు లేకుండా సమృద్ధిగా జీవించగలడో, ఏ యోగం వల్ల మనిషి తన ఆత్మరాజ్యాన్ని స్థాపించగలడో, అది రామరాజ్యంలాగా ఎలాగ ఆనందంగా ఉంటుందో, అన్ని సుఖంగా అక్కడ ఉంటాయో, అలాంటి ఆత్మరాజ్య స్థాపన లేకపోతే రామరాజ్య స్థాపన లేకపోతే మహాకాల చక్రవర్తి పట్టాభిషేకం ఏదైతే ఉందో, 5000 సంవత్సరాల తర్వాత ఋషుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇమ్మన్నారు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పంచడానికి వారు ప్రయత్నం చేశారు. మాస్టారు శరీరం వదిలేసే ముందు డిబిఎన్ విశ్వనాథ్ గారితో మాట్లాడిన మాటలు మనకు మేధాలో వేశారు. నేను 2000 నుంచి 14 సంవత్సరాల పాటు రాముడు ఎలాగైతే అరణ్యవాసం చేశాడో అలాగే అరణ్యవాసం చేశాడు, మళ్ళీ ఇప్పుడే తిరిగి వచ్చాను అనే మాటను గుర్తుపెట్టుకోవాలందరం. రామరాజ్య రాముడితో తనని పోల్చుకున్న దాంట్లో తెలియకుండానే మనకు ఒక విషయం అర్థమవుతుంది, అదేంటంటే ఆయన డైరెక్ట్గా చెప్పకుండా కొంచెం జాగ్రత్తగా రీడ్ ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు, ఆ పదాల మధ్యలో ఉన్న అర్థాన్ని పట్టుకుంటే రామరాజ్య స్థాపన అనేది మాస్టారు 1999 ఆగస్టులో ఇచ్చారు. 2000 కల్లా ఈ భూమి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం మారిపోతాయి అన్నారు. ఇలాగ సీక్రెట్ డాక్టర్లో ఉంటుంది మనకి, ఇప్పటికీ ఆల్రెడీ 2 సార్లు మారిపోయింది, ఇంకో 3వ సారి మారిపోతుందని. అదంతా 2000లో మారిపోయింది లేకపోతే నేను చెప్పేటప్పటికే మారిపోయింది అని 99లోనే చెప్పారు. ఇవి చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటి, ఏ రామరాజ్య స్థాపన చేసి భూమిని అంతటినీ ఆనందమయం చేద్దాం అనుకున్నారో, ఏ రామరాజ్య స్థాపనలో ఇదంతా జరగాలనుకున్నారో, రాముడికి పట్టాభిషేకం అయ్యే ముందు ఏ రకంగా అయితే ఒక వ్యక్తి కోరిన వరాల వల్ల అడవులకు వెళ్లాల్సి వచ్చిందో, మాస్టర్ కూడా చివరిగా చెప్పిన సందేశంలో నేను ఒక రకంగా అరణ్యవాసం చేసినట్లే. ఒకసారి అందరూ ఆ పత్రిక తీసి చదివి చూడండి, లాస్ట్ ఇయర్ జూలైది, ఎందుకంటే జూన్ 30 శరీరం వదిలేసిన తర్వాత వచ్చిన తర్వాత నెలలో వచ్చిన మేధా పత్రికలో నా వాళ్ళతో నా మాట అనుకుంటాను దాని హెడ్డింగ్. ఆ రెండో అట్ట తిప్పంగానే రెండో అట్ట లోపల వైపు దాని మీద వేసి ఉంటుంది, అదంతా చదివితే రామరాజ్య స్థాపన అనేది ఆయన ప్రణాళికగా ఇచ్చిన తర్వాత దాన్ని పాటించడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేసి, దాన్ని అందరికీ ప్రచారం చేయడానికి ఎంత కార్యక్రమం జరిగిందో అప్పటి నుంచి బాగా ఆయన్ని గమనిస్తున్న వాళ్లే చెప్పాలి. దీంట్లో మనకు ఈ భూమిపై స్వర్గావతరణ అన్న, మనిషిలో దైవత్వం ప్రకటించబడాలన్న, వీటన్నిటికీ కూడా ఇంకొక పేరే రామరాజ్య స్థాపన, ఇంకొక పేరే ఆత్మరాజ్య స్థాపన, ఇంకొక పేరే శ్రీ మహాకాల చక్రవర్తి పట్టాభిషేకం. దాన్ని మాస్టర్ అప్పుడే చేశారు, ఆయన స్వయంగా చేస్తూ వెంటనే బయటకు వచ్చి సీతారాం ఇంకో ఈ రకంగా బొమ్మ కావాలి నాకు అని అడిగితే బొమ్మ వేసి ఇచ్చాను. ఆ బొమ్మ వేసిన తర్వాత ఎక్కడెక్కడ ఓంకారం చేయాలి అవన్నీ క్యాసెట్స్ అన్నీ వేసిన తర్వాత పుస్తకం కూడా పబ్లిష్ చేశాం. చిత్రంగా ఏంటంటే నేనే కవర్ డిజైన్ కూడా చేశాను, ఇలా శ్రీకృష్ణుడు కూర్చున్న పటం తెచ్చాం, వెనకాల హిమాలయాలు ఇదంతా, దానికి ఇంట్రడక్షన్ ఇవన్నీ నేను రాశాను. ఇవన్నీ రాయటం ఇవన్నీ చేయటం, ఆ తర్వాత మాస్టర్ చివరి సందేశంలో అలా బాధపడటం, ఈ మధ్యలో గ్యాప్ ఇవన్నీ చూస్తే ఆయన ఏ మహా ఉద్దేశంతో ఆత్మరాజ్య స్థాపన, రామరాజ్య స్థాపన. అప్పుడు మనం ప్లకార్డ్స్ కూడా తయారు చేయించారు, ఎక్కడెక్కడ ఆత్మరాజ్య స్థాపన జరిగిందో ఆ సెంటర్ పేరు, ఇది మీ ఇంటి ముందర తగిలించండి, అక్కడ ఈ ధ్యానం చేయించండి. దానికే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము. ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేది మాస్టారి లైఫ్ అచీవ్మెంట్ అనాలా, లేకపోతే ఈ మానవాళ్ళందరికీ ఇవ్వడానికి ఆయన ఎన్నో యుగాలుగా దాన్ని విత్హెల్డ్ చేసిన, ఏ యోగం అయితే ఉందో దాన్ని మళ్ళీ ప్రసాదించారు. అలాంటి ఒక మహాప్రసాదాన్ని మానవాళ్ళందరికీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అందించిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఈ ఆత్మరాజ్య స్థాపనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ సమర్థ సద్గురు స్పర్శలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గురువు అంటే ఏంటి? మీకు అందరికీ తెలుసు గురువు సమర్థ సద్గురు స్పర్శ అంటే ఏమిటంటే, చీకటిని పోగొట్టి వెలుతురునిచ్చేవాడే గురువు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. దీంట్లో మనం నిన్న క్లాసులో చెప్పుకున్న శ్లోకం బాగా గుర్తుపెట్టుకోండి, ఆ శ్లోకం అర్థం కూడా, హంసాభ్యాం పరివృత్త హార్ధకమలే శుద్ధే జగత్కారణం విశ్వాకారం అనేక దేహ నిలయం స్వచ్ఛందం ఆనందకం సర్వాకార అనంత. ఇప్పుడు వస్తుందేమో చూడే, హంసాభ్యాం పరివృత్తహార్ధకమలే శుద్ధే జగత్కారణం విశ్వాకారం అనేక దేహ నిలయం స్వచ్ఛందం ఆనందకం సర్వాకార అనంత జిద్ఘనరసం పూర్ణం అనంతం శుభం ప్రత్యక్ష అక్షర విగ్రహం గురువరం ధ్యాయేత్ విభుం శాశ్వతం. ప్రత్యక్ష అక్షరం, అక్షరం అంటే నశించనిది, ఓంకారం. గురువు అంటే ఓంకారమే, ఆయన శాశ్వతం, ఆయన విభుడు, అందరికీ విభుడు. ఆయన ఎలా ఉంటాడు? హంసాభ్యాం, హంసలాగా ఉంటాడు. హంసలాగా ఉంటాడంటే మన శ్వాసలాగా ఉంటాడు. గురువు ఎక్కడ ఉంటాడంటే మన శ్వాసతో మనతోనే ఉంటాడు. మాస్టారు ఈ అనుభూతిని చాలామందికి ఇచ్చారు, మీ శ్వాస ద్వారా నేను మీలోకి ప్రవేశిస్తున్నాను అని చెప్తారు. మీరు ఎవరన్నా ఆ క్లాసులో ఉంటే కనుక గుర్తొస్తుంది మీకు, కానీ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారనుకుంటారు. మనం శ్వాస పీల్చుకుంటున్నప్పుడు శ్వాస రూపంలో గురువు నాలోకి ప్రవేశిస్తున్నాడు అని భావన చేయాలి. మళ్ళీ మరి శ్వాస వదిలేస్తుంటే గురువు బయటికి వెళ్ళిపోయాడా అంటే, గురువు బయటికి వెళ్ళిపోడు, మనలో ఉన్న అజ్ఞానం బయటికి పోతుంది అనుకోవాలి. గురువు అంటే వెలుగు కదా, శ్వాస పీల్చుకుంటున్నప్పుడు వెలుగు రూపంలో గురువు నాలో ప్రవేశించాడు, శ్వాస వదులుతున్నప్పుడు చీకటి అంతా నాలో ఉన్న అజ్ఞానం అంతా బయటికి పోయింది. అలా చేయగా చేయగా మనం అంతా వెలుగుగా మారిపోతాం, అది గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే ఈ గురువు ఎక్కడుంటాడు? గురువు ఎక్కడుంటాడంటే ఆకాశం. మనం చుట్టూ ఆకాశం ఉంది, మనం ఆకాశంలో ఉన్నాం, మన లోపల కూడా ఆకాశం ఉంది. మన బయట లోపల ఉన్న ఆకాశమే గురువు. ఈ గురువునే రుచో అక్షరే పరమే వ్యోమన్ అని చెప్పారన్నమాట. ఈ ఈ సృష్టి మొత్తంలో ఉన్న పంచభూతాల ద్వారా మనం నాలెడ్జ్ని గెయిన్ చేస్తుంటాం ప్రతిక్షణం. అలా నాలెడ్జ్ గెయిన్ చేయడంలో మొట్టమొదట మనకు పనికొచ్చేది మన చర్మమే, స్పర్శ ద్వారా తెలుసుకుంటాం ఎక్కువ. కళ్ళు లేకపోయినా కూడా స్పర్శ ద్వారా ఇది 100 రూపాయల నోట, ఇది 500 నోట, ఇది దొంగ నోట అని ఆర్బీఐలో కొందరు ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు స్పర్శ ద్వారా తెలుసుకుంటారు అది ఏ నోటో, చూడరు. అలాగే మనుషుల్ని కూడా ముట్టుకుని వాళ్ళు ఎవరో చెప్పేయగలరు, ఇవన్నీ కూడా స్పర్శ ద్వారా. ఈ స్పర్శ ఏం చేయగలదు అంటే, మనకు ఎవరైతే మనల్ని పట్టుకున్నారో, వాళ్ళు ఏ భావంతో పట్టుకున్నారో, ఆ భావాన్ని మనకు కన్వే చేయగలరు స్పర్శ. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, పిల్లాడిని ముట్టుకుంటుంది, తల్లి పిల్లవాడిని ముట్టుకోగానే పిల్లవాడికి అర్థమైపోతుంది నా తల్లి ముట్టుకుంది నన్నది. అదే వేరే వాళ్ళు ముట్టుకుంటే తల్లి ముట్టుకోలేదు, వేరే వాళ్ళు ఎవరో ముట్టుకున్నారని తెలిసిపోతుంది పసికందుకు కూడా. అంటే నెల రోజులు పిల్లలు ఇంకా చిన్న వయసు ఉన్న వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అలాగే డాల్ఫిన్స్కి కూడా స్పర్శ తెలుస్తుంది. అమెరికాలో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పారంటే, తల్లి స్పర్శ ఉన్న పిల్లలు చాలా బాగా ఎదుగుతారు, తల్లి స్పర్శ లోపించిన వాళ్ళ జీవితంలో లోపాలు ఉంటాయి. అలాగే గురు స్పర్శ, అసలు స్పర్శ కొన్న విశేషత అది విశేషం. కాబట్టి గురువు గారు ఇక్కడ ఏమి ఇచ్చారు? సమర్థ సద్గురు స్పర్శ అని ఇచ్చారు తప్ప, సమర్థ సద్గురు ఆయన చూడటం ఇలాగేమి ఇవ్వలేదు మనకు. సమర్థ సద్గురు దర్శనం అని ఇవ్వలేదు. దర్శనం కంట స్పర్శ అని ఇవ్వటంలో ఉన్న విశేషం ఏంటో కూడా తెలుసుకోవాలి మనం. ఈ స్పర్శ అనేది చర్మం ద్వారా తెలుస్తుంది. ఈ చర్మం మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. గాయత్రికి చర్మానికి సంబంధం ఉందని మనం ఎవరు చెప్పుకున్నాం. అలాగే మనలో నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా ఈ శరీరం అంతా వ్యాపించి ఉండి చర్మం కింద ఉంటుంది. అది నర్వస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు సోల్ అని చెప్పుకున్నాం మనం. సోల్కి సింబల్ నర్వస్ సిస్టమ్. సోల్ దానివల్ల ఏమవుతుందంటే చేతనత్వ విజ్ఞానం ఏదైతే ఉందో అది తెలుస్తుంది. చేతనత్వం వికసించాలి అంటే మనకు శరీరంలో భగవంతుడు ఇచ్చినది నాడీమండలం, ఈ నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా చర్మం క్రిందే వ్యాపించి ఉంటుంది. ఎప్పుడైతే స్పర్శ వచ్చిందో ఆ స్పర్శతో నాడీమండలం అంతా పులకిస్తుంది, నాడీమండలం అంతా వికసిస్తుంది. తద్వారా చేతనత్వం వికసిస్తుంది, చేతనత్వం బాగా డెవలప్ అవుతుంది. ఇదంతా కూడా స్పర్శ. అందుకని ఈ ధ్యానానికి కూడా స్పర్శ అనే పెట్టారు పేరు, సమర్థ సద్గురు స్పర్శ. ఇంకా మనకు గురువు ఆకాశం అనుకుంటే ఆ గురువు సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. ఆకాశం సర్వవ్యాపకుడు, ఆకాశంలోంచి అన్నీ వస్తాయి, ఆకాశంలోకి అన్నీ వెళ్ళిపోతాయి, ఆకాశంలో అన్నీ ప్రతిష్ఠితమై ఉన్నాయి. కాబట్టి గురువు అంతటా వ్యాపించి ఉన్నాడు, గురువే సర్వసమర్థుడు, గురువులోనే అన్నీ ప్రతిష్ఠితమై ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన స్పర్శకు మనం ఎందుకు తపించాలి? మామూలుగా ఇచ్చేయచ్చు కదా, మామూలుగా ఇచ్చేయచ్చు అంటే అడిగితే కానీ ఇవ్వరు, అది గుర్తు. నిజంగా మనకు ఇందాక ఒకరు చెప్పారు, నాకు దీక్ష తీసుకోలేకపోతున్నాను ఎలాగా అనుకున్నాను, ఆయనే నాకు దీక్ష ఇచ్చేశారు కళ్ళని. అలాగా మనకు ఆ తపన ఉంటే తప్ప అడిగితే ఆస్క్ యూ విల్ బి గివెన్ అని క్రైస్తవులు చెప్తారు. అందుకని ఆ సమర్థ సద్గురు స్పర్శ నాకు రావాలి. ఎందుకు రావాలి అంటే అది మన పుట్టినందుకు మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని కాబట్టి ఆ పని చేయకుండా మిగతా పనులు చేస్తాం మనం. ఈ స్పర్శ ఏం చేస్తుంది? ఎవరికైనా ఈ స్పర్శ వస్తే వాళ్ళకి ఏంటి ఉపయోగం అంటే వాళ్ళ జీవితాలు మొత్తం మారిపోతాయి. ఒక రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు, ఒక పిచ్చివాళ్ళగా అమాయకుడుగా ఉన్నవాడు కాళిదాసుగా మారిపోయాడు. అలాగే చాలామంది జీవితాలు అంతవరకు ఏవి పెద్దగా గొప్పగా ఉపయోగంలాగా లేని జీవితాలు అన్నీ కూడా చాలా బ్రైట్గా మారిన విశేషాలు మనకు చరిత్రలో చాలా కనిపిస్తాయి. ఇలాంటివన్నీ కూడా గురుస్పర్శ వల్ల లభిస్తాయి. ఆ గురువు ఆకాశ రూపంలో ఎప్పుడూ మనకు అవైలబుల్గా ఉంటాడు. అలాంటి ఆకాశం పూర్తి మౌనంగా ఉంటుంది, ఏం మాట్లాడదు. ఆకాశం మనతో ఏమైనా మాట్లాడుతుందా? ఏం మాట్లాడదు. కాబట్టి గురువు ఎప్పుడు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్న గురువు పేరే దక్షిణామూర్తి. ఆయన మనలో సహస్రారానికి ఆజ్ఞకి మధ్యలో ఉంటాడు. ఈ ఆజ్ఞకి సహస్రారానికి మధ్యలో ఉన్న మౌనం ఏదైతే ఉందో ఆ మౌన స్వరూపంగా మనలో ప్రతి ఒక్కడిలో వాడు ఏ మతానికి, ఏ కులానికి, ఏ జాతికి, ఏ లింగానికి, ఏ వర్ణానికి సంబంధించారు అనే ప్రశ్న లేకుండా మానవ జన్మ అనగానే వాళ్ళలో ఆజ్ఞాచక్రం ఉంటుంది, వాళ్ళలో సహస్రారం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఆకాశ స్వరూపంగా మహా మౌన స్థితిలో ఎప్పుడు గురువు సాన్నిధ్యం ఉంటుంది. కాకపోతే ఆ గురువు వైపు మనం చూడాలి. ఆ గురువు వైపు మనం చూడాలంటే గురువు దగ్గరికి వెళ్ళి ఆయన స్పర్శని పొందాలంటే మనం సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేయాలి. ఇది మాస్టర్ ఇచ్చింది. దీనివల్ల ఏమవుతుంది అంటే యోగస్థ కురు కర్మాణి అని చెప్తాడు కృష్ణుడు. అలాగా మనం యోగులం అయ్యి మనం అన్ని పనులు చేస్తాం. ఎప్పుడైతే యోగుడు అంటే అర్థం ఏంటంటే యోగం అంటే యోగ కర్మ సుకౌశలం, అన్ని పనులు బ్రహ్మాండంగా తప్పులు లేకుండా చేస్తాం. రెండోది అలాగే ఎవరైతే ఆ సమర్థ సద్గురు స్పర్శని పొందారో వాళ్ళ జీవితానికి ఆ గురువే సారథి అవుతాడు. ఎలాగైతే కృష్ణుడు అర్జునునికి సారథ్యం వహించాడు యుద్ధంలో, మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడే అర్జునుడు యొక్క రథాన్ని తోలాడు, సారథిగా ఉన్నాడు. యతీనాం బ్రహ్మ భవతి సారథి, ఇది ఆశ్చర్యించింది. ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం వల్ల మన జీవితాలన్నీ కూడా పరమాత్మ చేతిలో ఆయన తీసుకుంటాడు. ఆయన ఇచ్చిన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మనం పాటించుకుంటూ పోవాలి. అప్పుడు మనం యోగులమయ్యి ప్రతీ కార్యక్రమాన్ని చాలా కుశలతతో చేస్తాం. ఇందాక కిషోర్ చెప్తూ నేనే గురువు దగ్గరికి వెళ్ళినా ఆయన ఇంకో పనులు చెప్తాడు నాకు, అబ్బా అందరు గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందే అని మాస్టర్ అన్నారంటే అర్థం ఏంటంటే మాస్టర్ ఇప్పుడు ఆ సమర్థ సద్గురు స్పర్శ అనేది ఏదైతే ఉందో ఆ స్థితిలో అక్కడ కూర్చుంటారు అన్నమాట. ఆ ఎక్కడికి వెళ్తే అక్కడ. అప్పుడు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏమన్నా ఆగిపోతే ఎలా చేయాలి, ఈయన చేస్తున్న కార్యక్రమంలో వాటిని ఎలాగ జోడించాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వచ్చేవి. ఇక్కడ మాస్టర్ కోరుకునేది కూడా ఏంటంటే, ఎవరైతే ఈ సమర్థ సద్గురు స్పర్శని మానకుండా రోజు చేస్తారో పొద్దున్నే సూర్యుడికి ఆహుతులు, అగ్నికి ఆహుతులు, ఆ తర్వాత మ్యాక్సిమం 24 నిమిషాల పాటు ఈ ఆత్మరాజ్య స్థాపనకు సంబంధించిన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ కండిషన్. 5000 సంవత్సరాల క్రితం ఉన్నా కూడా మధ్యలో అది ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు నేను దాన్ని రిలీజ్ చేస్తున్నాను అని మాస్టర్ చెప్పారు. అలాంటి ఒక మహోన్నతమైన సమర్థ సద్గురు స్పర్శ మన అందరూ పొందడానికి ఇచ్చిన బేసిస్ ఏంటంటే ఓంకారం. అదే రామరాజ్య స్థాపనకు కూడా బేసిస్. అందుకని ఓంకారాన్ని ఉపాసించడం అనేది, ఈ చక్రాల్లో చేయడం అనేది, 21 సార్లు ఓంకారం అంటూ చేయడం అనేది మొత్తం కూడా డీటెయిల్డ్గా మనకు సమర్థ సద్గురు స్పర్శ అనే పుస్తకంలో పబ్లిష్ అయ్యి ఉంది ఆల్రెడీ. దీన్ని మీరు అందరూ చూడవచ్చు. ఇది వారి యొక్క ఈ భూమి మీదకి వచ్చిన ప్రణాళికలో ముఖ్యమైన భాగం అని అనుకుంటున్నారు. అంత డీటెయిల్డ్గా అంత ఓపెన్గా చెప్పిన విషయం ఆయన పుస్తకాలు అన్నీ చదివిన వాటిలో నాకు అనిపించింది ఇది. అందుకని మనందరం కూడా మనలోనే ఉన్న ఆ సమర్థ సద్గురు స్పర్శని పొందుదాం. ఆ సమర్థ సద్గురు స్పర్శ పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు. ఆ అఖండ మౌనంలోకి వెళ్దాం. అఖండ మౌనంలోకి వెళ్తే ఏ రకమైన రోగం ఉండదు. దానికి పతంజలి యోగ సూత్రాల్లో ఉన్న సూత్రం కూడా ఇచ్చారు, వ్యాధి స్థేన ఇంకా ప్రమాద ఇలాంటివన్నీ ఆలస్య ఇలాంటివి ఏవైతే అలాంటి 14 రకాల రోగాలు ఉండవు. అలాగే ఎవరికి కూడా దిగులు ఉండదు, ఎవరికి కూడా చికాకు ఉండదు, దుఃఖం ఉండదు. అప్పుడు ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉంటుంది. మనకు చెయ్యవలసిన కర్తవ్యం ఏంటో తెలుస్తూ ఉంటుంది, అది చేసుకుంటూ వెళ్తాం, జీవితాలు సుఖంగా ఉంటాయి. ఇది ఆస్వాదించిన ఒక అద్భుతమైన అతి ప్రాచీనమైన యోగం. మళ్ళీ మనకు ఆయన చేసి చూసుకుని ఇచ్చారు. ఒకరోజు రమణ చెప్పింది నాకు, అక్కడ పుస్తకాలు నడిపే ఒక అతను ఉన్నాడు, పుస్తకాల షాపు, అతనికి ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్కి సంబంధించిన ఎల్ఆరు మాస్టర్ చూసుకోకుండా కవర్ ఓపెన్ చేసి ఇదేదో కాగితం లేని చింపి బయటపడేసారు. మొత్తం అంతా పోయే అతను వచ్చి ఎల్ఆర్ పోయింది మాస్టర్, ఇప్పుడు ఎలాగా అన్నాడు. ఎల్ఆర్ పోయిందా, ఎలా ఉంటుంది రంగు అది అడిగాడు. అడిగిన తర్వాత కాసేపు అయిన తర్వాత చెయ్యిలా అనగానే చేతిలోకి వచ్చాయి ఆ కాగితాలు. అవి తీసుకెళ్ళి అతనికి ఇచ్చి, నువ్వు ఇంక తెచ్చుకో నీ పార్సిల్ అన్నారు. అప్పుడు ఏంటంటే కలర్ మారింది తప్ప మిగతా దాంట్లో ఉన్న కంటెంట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఈ సమర్థ సద్గురు స్పర్శ అనే పుస్తకంలో ఆ విషయం డైరెక్ట్గా చెప్పలేదు కానీ అది చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మాస్టర్ అన్నారు అద్భుతాలు జరుగుతాయి, మీకు తెలియదు, మీకు ఏది కావాలన్నా దీని ద్వారా వస్తుంది అని ఇచ్చారు. ఆ రకంగా మొత్తం ఏదైతే సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ అది రివీల్ చేయడం జరిగింది. దీన్ని మీరందరూ కూడా బాగా స్టడీ చేయడం, దీన్ని పాటించడం, ఓంకార ధ్యానాన్ని సమర్థ సద్గురు స్పర్శ ధ్యానాన్ని చేయడం ద్వారా ఏ పరమ ప్రేమతో మన మీద అంటే మానవాళ్ళు అందరి మీద, మన 10 మంది 15 మంది మీద ఈ ఆత్మరాజ్య స్థాపనకు సంబంధించిన విశేషాలు ఇచ్చారు. అవన్నీ మనం బాగా అర్థం చేసుకోవడం, సాధన చేసుకోవడం, దాని ద్వారా ఆయన కోరుకున్నది మనం ఇంటింట ఆత్మరాజ్య స్థాపన చేయండి అని ఆయన ఒక ఆదేశం, ఒక రిక్వెస్ట్, అన్నీను మహాకాలుడి సందేశం, మహాకాలుడి దాని ఆదేశం ఇలా చెప్పేవారు అప్పుడు. అలాగా అన్నీ అనుకుందాం మనం కూడా అనుకుని ఎక్కువ మందికి సమర్థ సద్గురు స్పర్శ విధానం చెప్పడం, చేయటం, మనం చేయటం, చేయించడం ఇవన్నీ చేద్దాం. ఈ రకంగా నాకు మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా వర్గేణ మహిమహించ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవన్, లోకా సమస్త సుఖినో భవన్, లోకా సమస్త సుఖినో భవన్. ఓం శాంతి శాంతి శాంతి.